బాగుండేది. ఆ బావి గుండా బయటకు వచ్చేవాట. ఇవన్నీ పురాణాల్లో చెప్పారు. సొరంగ మార్గం వేసుకుని సొరంగ మార్గం గుండా వచ్చేవాట. ఆయన భక్తులు మామూలు భూమార్గం గుండా వచ్చేవారు. 7 సంవత్సరముల పాటు 7 కొండల వాడికి చాలా కష్టపడి ఆలయం నిర్మాణం చేశాడు. కష్టపడి అనకూడదు, ఇష్టపడి చేశాడు. కానీ శ్రమ తప్పదు కదా. భూమి మీద పుట్టాక ఎటువంటి వాడైనా ఒక ఆలయ నిర్మాణం చేయాలంటే, ఒక ఇల్లు నిర్మాణం చేయాలంటే ఎంతో కొంత కష్టం ఉంటుంది. ఆ కష్టాలకు ఓర్చుకుని అద్భుతమైన శిలలు తెప్పించి మహా ప్రాకార నిర్మాణం చేసి స్వామివారికి ఇప్పుడు ఈ వాళ్ళ కనపడుతున్నటువంటి ఆలయం లోపలంతా తొండమారుడు నిర్మించాడు అన్నమాట. ధ్వజస్తంభం పెట్టాడు, దానికి బంగారపు తొడుగులు తొడిగించాడు. ఆ కాలం నాటి ఇప్పుడు ఉన్నాయో లేవో అని మనం కనిపెట్టలేం, కానీ ఆయన చాలా కష్టపడ్డాడు. అనేకములైన ఆభరణాలు కూడా ఇచ్చాడు, పతకాలు ఇచ్చాడు, కిరీటాలు ఇచ్చాడు, చాలా ఆభరణాలు ఇచ్చాడు. తదనంతరం వైఖానస వంశం వాళ్ళని అర్చకులుగా పెట్టాడు. ఈ ఆలయం 7 సంవత్సరాల తర్వాత ప్రతిష్ఠింపబడింది. శ్రవణ నక్షత్రంలో స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు ఉత్సవాలు కూడా చేసేవారు. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి, శ్రీనివాసుల చరిత్ర చాలా గొప్పదండి. ఇప్పుడు ప్రస్తుతం మనం స్కాంద పురాణములోని వైష్ణవ ఖండంలోని వెంకటాచల మహాత్మ్యం మాత్రమే చెప్పుకుంటున్నాం. ఇది కాక పద్మపురాణంలో, బ్రహ్మపురాణంలో, వరాహ పురాణంలో, బ్రహ్మాండ పురాణంలో, వీటన్నిటిలోనూ ఉంటుంది శ్రీనివాసుడి చరిత్ర. ఇవన్నీ కలిపి నేను శ్రీ వెంకటేశ్వర విలాసం అని ఒక పుస్తకం రాశాను. ఆ పుస్తకంలో ఫస్ట్ పార్ట్ ఇప్పుడు మీకు వచ్చింది, పూర్తిగా అవ్వలేదు. అది మన పురాణం అయిపోయాక ఆవిష్కరణ చేస్తాం. ఇక్కడికి వచ్చే మన అదృష్టం ఏంటంటే ఇవాళ్ళే ముద్రను పూర్తి చేసి మీకోసం మా శిష్యులు పట్టుకొచ్చారు. మధ్యపత్తి సత్సంగంలో చేరినటువంటి వాళ్ళంతా తమ సొంత పనులు కూడా మరి గురు సేవ చేస్తున్నారు. చాలా మంది ఉన్నారు ఇందులో, ఒకళ్ళిద్దరు అనడానికి వీళ్ళని మహానుభావులు చాలా మంది ఉన్నారు. మా జగదీష్ గారు, కృష్ణ పద్మ, సూరిబాబు గారు, జ్యోతి, శ్రీచరణ్, విశ్వనాథ్ గారు, హరినాథ్ చౌదరి, అలాగే మన ఇంకో హరి, అశోక్ కుమారు, జితేంద్ర, ఇలా ఒకళ్ళిద్దర చాలా మంది ఉన్నారు, మాధవ, అందరూ కూడా వాళ్ళ వాళ్ళ వంతు సేవ చేస్తూనే ఉన్నారు. ప్రూఫ్ చూడడానికి దేవరకొండ శర్మ గారు, సత్యనారాయణ గారు, వీళ్ళందరూ చూస్తున్నారు. రెయిన్బోలు చాలా మంది కృషి చేస్తే, ఎంతో మంది కృషి చేస్తే ఈ పనులు అవుతున్నాయి. మహానంది దగ్గర ఉన్నటువంటి వెంకటరెడ్డి, తిరుపతిలో ఉన్న శైలజ, వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తున్నారు. ఒకళ్ళిద్దరు అనడానికి లేదు. ఇందులో ప్రత్యక్షంగా కాకుండా డాక్టర్ విజయ నిర్మల గారు ఎక్కడి నుంచి, నార్త్ కరోలినా నుంచి, ఫ్లారిడా నుంచి విజయలక్ష్మి డాక్టర్ గారు, అలాగే మరో డాక్టర్ గారు న్యూజెర్సీలో ఉన్నారు. ఆయన చాలా గొప్ప సేవ చేస్తున్నారు. చికాగోలో ఉన్న రమేష్, డాలస్లో ఉన్నటువంటి పరమ భక్తురాలు ఇంకో కృష్ణ పద్మ, ఆవిడ స్నేహితురాళ్ళు, ఇలా ఒకళ్ళిద్దరు ఏమిటండి, కొంతమంది పేరు చెప్పారు, కొంతమంది పేరు చెప్పద్దనర్థదు. పేరు చెప్పని వాళ్ళు గురువు గారికి ఇంకా హృదయంలో ఉంటారు. చాలా మంచి పరమ భక్తుడు ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన చాలా భక్తి శ్రద్ధతో సేవ చేస్తాడు, అయినప్పటికీ నా పేరు చెప్పొద్దు అంటాడు. ఆయన గురువు గారికి ఆయన పేరు వెంకటరమణ గారు. ఆ వెంకటరమణ గారు ఇలా చెప్పాను, కొన్ని వేల మంది సేవ చేస్తే వాళ్ళు ఈ పని అవుతుంది. వాళ్ళంతా కలిశారు కాబట్టి ఈ పుస్తకం ఇక్కడికి బయటకు వచ్చింది. ఇంక ఇక్కడ సేవ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూస్తున్నారుగా నాకు, జయుడు, విజయుడు, ఈ సంతోష్ కానీ, లేకపోతే శేఖర్ కానీ, మా పరమేశ్వరుడు కానీ, వీళ్ళందరూ కూడా జయ విజయులు లాంటి వాళ్ళు. గురువు గారి కాళ్ళు పడుకో అని ఎంత సేవ చేస్తుంటారు. గురువు గారి కాళ్ళు ఎక్కడ లాగేస్తారు, వీళ్ళు పడగొట్టేస్తారు. అందరూ కాళ్ళు కొంచెం కొంచెం లాగేస్తే ఒక్కొక్క వేలొకడు గోరొకడు కొట్టుకుపోతే మరి రేపు పాదాలు ఉండాలి కదా. ఇలాంటి సత్సంగ సభ్యులందరికీ వెంకటేశ్వర విలాసం ఈ కాసేపట్లో ఆవిష్కరింపబడుతున్న శుభ సందర్భంలో అనేక మంగళాశంసలు అందించారు. ఎదురుగుండా కూర్చున్న జయకుమార్ గారు పీఠానికి నిరంతర భక్తులు. ఇంకొక ఆయన ఉన్నారు, ఈయన జయకుమార్ గారు, ఇంకొక ఆయన జయశంకర్ గారు. వీళ్ళు జయ విజయులాగా గురువు గారి సేవ నిశ్శబ్దంగా చేస్తారు. ఇవి ఎప్పుడే పరిగెత్తుకొస్తున్న సుధాకర్ రెడ్డి అయితే ఇక చెప్పేయక్కర్లేదు, మా గురువు గారు ప్రాణం. కనబడినప్పుడే వాళ్ళ పేర్లు గుర్తొస్తే, కనబడినప్పుడు హృదయంగా ఉంటారు. మరొకసారి చెప్పండి, భక్త బృందమునకు జై. భక్తులు బాగుంటే లోకం బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. లోక శ్రేయస్సు భక్తుల మీద ఆధారపడి ఉంటుంది. నన్ను మీరు పూజించకపోయినా నేను పట్టించుకోను, నా భక్తుల్ని కనుక గౌరవించకపోతే నేను మిమ్మల్ని క్షమించనన్నాడు తెలుసుకాయన. ఎవరు శ్రీనివాసుడు అన్న మాట మత్భక్త ఎత్ర తిష్టంతి తత్ర తిష్టామి నారద. నారదుడు నువ్వెక్కడుంటావు అని అడిగారు ఒకప్పుడు. నారదుడు స్వయంగా విష్ణుమూర్తిని నువ్వెక్కడుంటావు లేదని చెప్పని అడిగితే నాహం వస వైకుంఠే, నేను వైకుంఠంలో ఉండను. కొన్ని ఎక్కడుంటావు? నాహం వసామి మందిరే, గుళ్ళో ఉంటావా? గుళ్ళోనూ ఉండను. మరి వైకుంఠంలోనూ గుళ్ళో ఉండకపోతే ఎక్కడుంటావు? మా భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నా భక్తులు గోవింద మాధవ నారాయణ అని నన్ను గురించి తలుచుకుంటున్న చోట నేను ఉంటా, అంటే నా భక్తుల దగ్గర ఉంటానన్నాడు. కాబట్టి భక్తులే భగవంతుడి ఆలయం, కదులుతున్న ఆలయాలండి భక్తులు అంటాను. కాబట్టి మనందరం అలాంటి భక్తులకి పది కాలాలు సుఖం కలగాలని కోరుకుంటే భగవంతుడు మన దగ్గరకు వచ్చేస్తాడు. మరొకసారి భక్త వరేణ్యానికి స్వామివారికి ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఆలయం నిర్మాణం చేసి అనేక ఆభరణాలు ఇచ్చి నిరంతరం వైఖానసుల్ని పెట్టి అర్చన చేయించాడు. ఇప్పుడు ప్రస్తుతం కొన్ని లీలలే చెప్పుకుంటున్నామనే విషయం చెప్పడానికి నేను ఇంత మాట చెప్పాను. అయినా చాలా వరకు లీలలు వెంకటేశ్వర విలాసంలో ఉంటాయి. రెండో పార్ట్ వస్తుంది. ఇంకా అందులో పరమ భక్తుల లీలలు అన్ని పురాణాల్లో వచ్చి సేకరించి అందులో పెట్టాం, పేట తెలుగు భాషలో పెట్టాం. ఆ పుస్తకం మీ ఇంట్లో ఉంటే ఏడు కొండల వాడు ఏడు కొండలతో సహితంగా మీ ఇంట్లో ఉన్నట్టు. ఈ పుస్తకానికి ఇంకో ప్రత్యేకత ఉన్నది. ఈ పుస్తకం 30 రోజుల పాటు పారాయణ చేసే గ్రంథంగా రాశాం. అందుకే మొదటి రోజు ఇక్కడ వరకు, రెండో రోజు ఇక్కడ వరకు అని ఉంటుంది. మామూలుగా చదువుకునే వాళ్ళు అంతా చదివేసుకోవచ్చు. పారాయణం చేయాలనుకున్న వాళ్ళు ఒక నెల నాళ్ల పాటు ప్రతి మాసము పాడ్యమి నాడు మొదలుకొని అమావాస్య వరకు రోజుకి ఎంత చొప్పున పారాయణం చేసి ఆఖరి రోజున 30వ రోజు పూర్తయ్యాక, అంటే ఒక్కోసారి హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, హెచ్చు తగ్గులు ఉంటే 30వ రోజు వరకు చేసేసి 30వ రోజున కొంచెం కట్టు పొంగలి కానీ చక్కెర పొంగలి కానీ పాయసం కానీ వెంకటేశ్వర దగ్గర నైవేద్యం పెట్టి మీరు ప్రసాదంగా తిని ఇతరులకు పెడితే ఇంకా మీరు ఏ వరకు తరుగుతుంది. అది నెల్లాళ్ళ పాటు పారాయణం చేయడానికి దొరికొచ్చే గ్రంథంగా రాశామన్నమాట. వెంకటేశ్వరుడు అలా రాయించాడు. అందుకే ఆ పారాయణ గ్రంథం మీ ఇంట్లో ఉంటే ఇంకా మీకు తిరుగులేదు. అంత అద్భుతమైన గ్రంథం అది. నేను చెప్పడం కాదు, మహానుభావులైన యోగులు ఆ మాటే చెప్పారు. కొండమానుడు ప్రతిష్ట చేశాక 9 సంవత్సరముల పాటు ప్రతిదినము తన అంతఃపురం నుంచి సొరంగ మార్గం గుండా రాత్రిపూట ఈ 7 కొండల మీదకి వచ్చేవాడు. స్వామివారిని భక్తితో అర్చించేవాడు, రాత్రిపూట పూజించేవాడు. అర్చకులు పగలు పూజించేవారు. ఈయనకి రహస్య మార్గం ఉందిగా గుండెకి, ఈ సొరంగ మార్గం గుండా వచ్చి రాత్రి ఈయన పూజించేవాడు. అది ఆయనకే చెల్లింది, మనకి వెళ్ళదు. రాత్రి వచ్చి పూజ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేవాట అండి, పగలు రాజ్యపాలన చేసేవాట. రాత్రి కూడా ఎప్పుడన్నా మనం 12 దాటి 1 గంటలకి నిద్రపోతే పొద్దున్న లేవలేము. అబ్బా రాత్రి డల్లగా ఉందండి, నిద్ర పట్టలేదండి, దానివల్ల పొద్దున్న లేవలేకపోతున్నామండి, ఆఫీసు సెలవు పెడదాం అనుకున్నామండి అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఆయన రాత్రి 12 ఇంటికి పూజ చేసి 2 ఇంటికల్లా ఇంటికి వెళ్ళిపోయేవాట. ఎలా వెళ్ళిపోయేవాడు మరి అంత వేగంగా సొరంగ మార్గం కూడా 40 మైళ్ళ దూరంలో ఉన్న రాజధానికి? అది మహామహిమ. వెళ్ళి అప్పుడు నిద్రించి మళ్ళీ 4 ఇంటికి లేచేవాట. 2 ఇంటికో 3 ఇంటికో పడుకుంటే 4, 4:30 లేచిపోయేవాడు. సంధ్యావందనం చేసేవాడు, మళ్ళీ రాజ్యపాలన చేసేవాడు. పగలు కొడుకునేప్పుడు కదా భోజనం చేసి 2 గంటలు రెస్ట్ తీసుకునేవాడు కదా ఆయన. కలియుగంలో మనకి అలసటి ఎక్కువైపోయి మధ్యాహ్నం నిద్ర, పగల నిద్ర, రాత్రి నిద్ర. నా మధ్యన డాక్టర్ గారు, మీరు పడుకునే ముందు నిద్రపోయే ముందు ట్యాబ్లెట్ వేసుకోండి అన్నమాట. వెంటనే ఈయన అడిగాడు, ఎప్పుడు పడుకునేటప్పుడు అండి? బస్సు ఎక్కి ఆఫీసుకు వెళ్ళేటప్పుడు, బస్సులో నిద్రపోయేటప్పుడా, ఆఫీసులో లంచ్ అయ్యాక నిద్రపోయేటప్పుడా, అప్పుడప్పుడు పని చేస్తున్నప్పుడు కుర్చీలో పడుకుని నిద్రపోయేటప్పుడా, సాయంకాలం రిటర్న్ తెలియలో కారులో వచ్చి నిద్రపోయేటప్పుడా, రాత్రి భోజనానంతరం నిద్రపోయేటప్పుడా, లేక ఆదివారాలు సెలవు రోజుల్లో మధ్యాహ్నం పూట నిద్రపోయేటప్పుడా, ఏ నిద్రపోయేటప్పుడు వేసుకోనంటాట? ఇది ఇది కాకపోతే పద్మాకర్ గారి పురాణంలో మధ్యలో కుర్చీలో కూర్చొని గుర్రు గుర్రు నిద్రపోయేటప్పుడా అని అడిగితే ఎన్ని నిద్రలు ఉంటాయని తెలియదు నాయనకి. రాత్రి నిద్రపోయేటప్పుడు వేసుకోనట ఎన్ని నిద్రలు మనకి? పైగా కొంతమంది యోగ నిద్ర అంటాం. పురాణంలో ఒక ఆవిడ నిద్రపోయింది. ఏమిటమ్మంటే యోగ నిద్ర గురువు గారు ఆ మాత్రమే తెలియదు అండి. అది యోగ నిద్ర ఆగు తెలియదు, యోగ నిద్ర, యోగ నిద్ర కాదు రోగ నిద్ర. మహానుభావుడే తన తపశ్శక్తితో నిద్రని ఆహారాన్ని జయించిన వాడు. తొమ్మిది సంవత్సరములు ప్రతి దినము బిలం ద్వారా వెళ్ళి అర్చించాడు. మీరు ఈ శ్లోకం వినండి, ఇది 10వ అధ్యాయంలో శ్లోకం. నిత్యం నిత్యం బిలేనచ ఆగత్య దేవం నత్వా నృపోత్తమః రాజ్యం చకార ధర్మేణ భూజానో భోగముత్తమం అన్నారు. అంటే నిత్యము బిల మార్గం గుండా సొరంగ మార్గం గుండా అక్కడికి వచ్చి స్వామిని అర్చించి నమస్కరించి అక్కడి నుంచి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయేవాడు. అలా పూజించిన పుణ్యం వల్ల ఎప్పుడూ ఆయన రోగం పొందలేదు, ఒక్కనాడు కూడా ఆయనకు రోగం లేదంటే మాట వరస కూడా. ఆ తదనంతరం భూలోకంలో సకల భోగాలు అనుభవించాడు, చిట్ట చివర వైకుంఠానికి వెళ్ళాడు. అంటే ఎంత మహార్చన చేశాడో చూడండి. ఇక్కడ జరిగింది ఒక తమాషా. ఆయన 9 సంవత్సరాలు ఇలా రోజు అర్చన చేశాడు. స్వామివారి గుడి కట్టిన తర్వాత 10వ ఏడు వచ్చింది. ఈ 10వ సంవత్సరంలో ఒకనాడు ఆయన ఉదయం పూట 9 గంటలకి కొలువు తీరాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. ఈ గందరగోళం ఉన్న ఈ శబ్దం వస్తుంది అందులోకి, లేదుగా పర్వాలేదా, పురాణం చెప్పవచ్చుగా, ఏం ఇబ్బంది లేదు. అంటే ఈ వర్షం శబ్దం వస్తే వినేవాళ్ళకి మొత్తం లైవ్ లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కదా అని అడిగాను అనమాట. అంత గట్టిగా పడుతుంది సార్, మరీ శబ్దం వస్తే మాత్రం నాకు చైగి చేయి ఆపుతాను కదా సార్. నేను ఒకనాడు 9 గంటలకు తొలుగులో కూర్చున్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన రోజు సింహాసనం మీద కూర్చుని ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి కాసేపు క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి, దాన ధర్మాలు చేయడానికి అవకాశం ఇచ్చేవాడు. అది ఎవరు కొత్త వాళ్ళు రాకపోతే సహజంగా తన కొలువులో ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు ఏమైనా కష్టాలు ఉన్నాయా సుఖాలు ఉన్నాయా ఏమున్నాయి చెప్పండి, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే తీరుస్తాననేవాడు. ఖజానాలో డబ్బు ఎంత ఉందో తెలుసుకునేవాడు. ఇంకా ప్రజలకి ఎలాగా ఎక్కువ సేవ చేయొచ్చో ఆలోచించేవాడు. ధర్మ మార్గంతో రాజ్యపాలన చేసేవాడు. ఎప్పటికప్పుడు తన రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు చెరువులు ఏమైనా మునిగిపోయి రోడ్లు మునిగిపోతాయా, వాహనాలు అందులో కొట్టుకుపోతున్నాయా, వర్షాకాలంలో రోడ్లకు ఇబ్బంది వస్తుందా, ఇవన్నీ తెలుసుకునేవాడు ఆయన. అలా ఆయన ఒకనాడు ఆ సింహాసనమే 9 గంటలకు కూర్చున్నాడు. ఆ సమయంలో అక్కడికి ఒక మంచి యువకుడైన విప్రుడు వచ్చాడు. ఒక 25 నుంచి 30 ఏళ్ల మధ్యలో వయస్సు ఉంటుంది ఆయనకి. మంచి గిరదాల జుట్టు ఉంది ఆయనకి. ఈ జుట్టుని నెత్తి మీద జటాజూటంగా కట్టుకున్నాడు, పైన పొప్పు కింద కట్టుకున్నాడు. ఆయనకి పక్కన ఒక సుందరి అయిన స్త్రీ ఉంది, ఆవిడ కొంచెం బద్దత్తుగా ఉంది, అంటే గర్భవతి అని తీసుకున్నాను. బద్దున్న వాళ్ళంతా గర్భవతులు కాదండి, కానీ ఆవిడ మాత్రం గర్భవతి అని తెలుస్తోంది. నా జీవితంలో అలాంటి చిన్న పొరపాటు ఒకప్పుడు చేశాను నేను. నేను కాలేజీలో పాఠం చెబుతున్న కొత్త రోజుల్లో ఆ పూట పురాణం చెబుతున్నాను. ఇంతలో ఒక ఆవిడ వచ్చింది, మర్చిపోయి పొరపాటు ఎన్నో నెలమ్మా అన్న అని చూసినారు. పాప ఆవిడ కదా బద్ద పెరిగింది కర్మ, మర్చిపోయాను. ఇది సాధారణంగా చాలా జాగ్రత్తగా ఉంటాను, ఎందుకు అలా అడగని ఇలా ఏగాదిగా చూసింది. అప్పుడు గుర్తుకొచ్చినాకు క్షమించండి తల్లి, ఈ వయసులో మీకు గర్భం అవ్వట్లే అనుకుని తర్వాత గౌరవించాను. అది వేరే విషయం, చాలా జాగ్రత్తగా ఉండాలండి. పొరపాటున ఎవరైనా గర్భంతో కనపడితే వాళ్ళు గర్భవతులు అని అడిగేకూడదు, వాళ్ళంతా వాళ్ళు చెప్పేట ఓపికగా ఉండాలి. ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని పలకరించేటప్పుడు అవతల వాళ్ళ మనసు గాయపడకుండా చూసుకోవాలి, తొందరపడి పలకరించకూడదు. ఒక డాక్టర్ గారు ఉండేవారండి, మాకు తెలిసిన డాక్టర్ గారు, పేషెంట్ రాగానే నీకేం రోగం అనేవాడు. నీకేం రోగం అంటే వాడికి మండిపోదా. కాబట్టి ఏం నాయన నీకు ఎలా ఉంది, ఏమన్నా జ్వరమా ఏమిటి, ఇలా అడగదు. నీకేం రోగం, నీకేం మైడియా రోగం అంటే, ఎంత డాక్టర్ గారైనా నీకేం రోగం అంటే మండుతుంది అవతల వాడు. ఈ వీర భక్తుడైనటువంటి విప్రుడి పక్కన ఒక సుందరి ఉన్నది, ఈయనకంటే కొంచెం చిన్నది, కొంచెం గర్భవతిగా కనపడింది. వాళ్ళు ఒక 3-4 ఏళ్ల కుర్రాడు కుర్ర ఉన్నాడు బాలుడు. ఆయన దక్షిణాది నుంచి వస్తున్నట్ట. ఏతస్మిన్నే కాలేదు దక్షిణాద్యో ద్విజోత్తమ గంగా స్నాయాయ గచ్చన్ వై సదారక ప్రయయో పురా. ఆ రోజు అక్కడికి వచ్చిన ఆయన రామేశ్వరం దగ్గర నుంచి వచ్చిన దక్షిణాది బ్రాహ్మణుడు. ఆయన పేరు వీరశర్మ. వీరశర్మ నిజంగా వీరభక్తుడు ఆయన. ఎక్కడి రామేశ్వరం? ఈ రామేశ్వరం నుంచి కాలి నడకన తన భార్యతో ఈ చిన్న కుర్రాడతో గంగా నదీ స్నానానికి కాశీ వెళ్ళాలని సంకల్పించాడు. కాశీకి కాలి నడకన వెళ్ళాలి. ఆయన అడిగితే ఎవరో ఒకళ్ళు రథమో గుర్రమో ఇస్తారు, కాదు కాలి నడకనే వెళ్ళాలనుకున్నాడు ఆయన. తీరా భార్యతో పాటు వెళ్ళేది రామేశ్వరం నుంచి ఈ తిరుపతి దగ్గర ఉన్నటువంటి తొండమానుడి రాజ్యం దగ్గరకు వచ్చేసరికి ఈవిడ గర్భవతి అవడం వల్ల క్రమక్రమంగా గర్భం పెరిగింది. బహుశా గర్భవతి అవడం వల్ల ఏమంటే రామేశ్వరం నుంచి తిరుపతి రావడం అంటే మాటల నెలనాళ్ళు పెట్టింది వాడు. ఈ నెలనాళ్ళలో ఈవిడ బొద్ధ పెరిగింది. బొద్ధ పెరగడంతో ఆయాసం పెరిగింది. ఆవిడ కథలు లేకుండా ఉంది. గర్భవతులు ఎత్తన కలగకూడదు, ప్రయాణం చేయకూడదు. అందుకని ఐదో నెల వచ్చేసింది ఎక్కగా ఆవిడ. ఏం చెయ్యాలి ఇప్పుడు అనుకున్నాడే. ఒకసారి నేను ఇంటి దగ్గర నుంచి కాశీకి గంగకి బయలుదేరి వెళ్ళిన వాడిని వెనక్కి వెళ్ళడం ధర్మం కాదు, ముక్కు తీర్చుకోకుండా వెనక్కి వెళ్ళడం పాపం. అలాగని నాతో పాటు గర్భవతి అయిన భార్యను పెట్టుకెళ్ళడం మరింత పాపం. భార్య గర్భవతి అయితే ప్రయాణం చేయకూడదు. నేను మధ్యలో ఉన్నాక తెలిసింది కాబట్టి ఇప్పుడు నాకు ఒక సమస్య వచ్చింది. తీర్థయాత్రలు మారకూడదు, భార్యతో వెళ్ళకూడదు అనుకుంటూ ఉంటే అదృష్టవశాత్తు ఆయనకి తాను తొండమాన్ చక్రవర్తి యొక్క రాజధాని దగ్గరకు వచ్చాను అని తెలుసుకున్నాడు. తొండమానుడి గురించి అందరికీ తెలుసు, స్వామివారికి గుడి కట్టాడని, మహాత్ముడని, పరమభక్తుడని, ఆయన పూర్వజన్మలో రంగదాస్ అనేవాడని, వరం వల్ల పుట్టాడని అప్పట్లో కథలు కథలుగా చెప్పుకునేవాడు. ఇప్పుడు నాకు ఒకటే కర్తవ్యం, ఈ భార్యని పరమ పూజ్యుడైన తొండమానుడికి అప్పగిస్తాను, నా కొడుకుని గర్భవతిని రక్షిస్తాడు, నేను నడక కాలి నడకను పెడతాను, సంవత్సరం తర్వాత తిరిగి వస్తాను. ఈలోపు అదృష్టవశాత్తు నా కొడుకు కూడా గుర్తేస్తాడు, కొడుకు గుర్తు ఎవరు పడతారో తెలియదు, వాళ్ళని ఇంటికి పట్టుకెడతాను అనుకున్నాడు ఆయన. అనుకుని ప్రవాసు గారి సభలోకి వచ్చాడు అన్నమాట. వచ్చి మహారాజా, ఈ గర్భవతి అయిన భార్యతో అలసట మీద ప్రయాణం చేస్తూ ఇక్కడికి వచ్చాం, నీకు శుభం కలుగుగాక అన్నాడు. వెంటనే ఆయన రాజుగారు ఆసనం మీద ఈ దంపతుల్ని కూర్చోబెట్టాడు. గర్భవతిని కూర్చొని నిలబెట్టకూడదు కదా అనుకుంది, ఆవిడ్ని కూర్చోబెట్టి ఈయన్ని కూర్చోబెట్టి బాలుడితో పాటు ఆ తర్వాత అడిగట. మహాత్మా, నా అదృష్టం నీ వంటి పండితుడు నా నగరానికి వచ్చాడు, నా పూర్వజన్మ సుప్రతం ఇది, కిమాగమన కృత్యంతే కీకరిష్యాం విహంద్రియ, ఏం పని మీద వచ్చేవో చెప్పు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతూ ఇక్కడికి వచ్చావు? ఓ పండితోత్తమ, నీ పాదాలు కడగ్గా వచ్చిన నీళ్లు నా నెత్తి మీద దల్లుకుంటే అది గంగా జలంతో సమానం, నీ పోటీ వాడికి సేవ చేసే భాగ్యం ప్రసాదించు అని పలికి బంగారపు పళ్ళెని తెప్పించి ఆ పళ్ళెంలో ఆయన కాళ్ళు పెట్టించి భార్య నీళ్లు పోస్తూ ఉండగా కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద దొలుకుని ఆయన పిలకలో పువ్వు పెట్టి ఆ గోవులు ఒకదాన్ని దానం ఇచ్చి భక్తితో సేవించాడు. ఇప్పుడు నీకు ఏం చేయాలో చెప్పు, నీ కోరిక ఏమిటో చెప్పు, తీరుస్తాను. అప్పుడు ఆయన వాసిష్ఠో వీరశర్మాకం సామవేదీ నృపోత్తమ, మాది వశిష్ఠ గోత్రం, వశిష్ఠుని వంశంలో పుట్టాను నేను, నా పేరు వీరశర్మ, మాది సామవేద శాఖ. ఈ భార్యతో గంగా స్నానానికి బయలుదేరాను, కాలి నడకన గంగకి వెళ్ళాలి. మార్గ మధ్యంలో ఈ పుణ్యాత్ములు నా భార్య కౌశికి అని పేరు తెలిగిన ఈవిడ గర్భవతి అని తెలిసి, గర్భవతులు యాత్ర చేయకూడదు, పైగా ఈవిడ పరమ లక్ష్మీ స్వరూపిణి, ఈవిడ అసలు పేరు నామన లక్ష్మీ ఇతి ఖ్యాత, లక్ష్మి అని ఈవిడికి వీళ్ళ నాన్నగారు పేరెట్టాడు. నేను తీర్థయాత్రకు వెళ్ళాలి, ఈవిడ రాకూడదు కనుక మీరు మాకు ఒక ఉపకారం చేయండి, ఈమెను మీకు అప్పగిస్తాను, మీరు రాజుగారు కన్నబిడ్డలాంటిగా ఈ పిల్లని పెంచండి పోషించండి, నేను తిరిగి రావడానికి కనీసం సంవత్సర కాలం పడుతుంది, నేను తిరిగి వచ్చేదాకా నేను ఎప్పుడు వస్తే అప్పటిదాకా ఈమె యొక్క రక్షణ భారం మీది, తావచ్చ రక్షతాం లక్ష్మీ యావత్ ఆగమనం మమ, నేను వచ్చేదాకా ఈవిడ రక్షణ భారం మీది, ఎలా రక్షిస్తారో అది మీది భారం అన్నాడు. పూర్వం అలాగా న్యాసం ఉంచేవారు, అభిరామ ఆరో ధర్మాత్ముడు కదండి, అందుకని ఈ వర్షం ఇంత గట్టిగా పురోపతి నేను మళ్ళీ ఇంకేసారి చెప్పేవాడు, కానీ రేపు చెప్పుకుందాం, ప్రాయశ్చిత్తంగా కొంచెం మంచి రోజు ఎప్పుడు ఒకప్పుడు ఇంకో 10 నిమిషాలు ఎక్కువ చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా యాజ్ఞేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.